Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం నవంబర్ 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సుఖజీవనయానము చేయుదమా. ఈ మంచి పాటతో ఈ రోజున కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. ఇంతవరకు మనం భారతదేశానికి విదేశాలతో జరిగిన యుద్ధాల గురించి, పోరాటాల గురించి మాట్లాడుకున్నాం. అంటే చైనాతో భారత్ యుద్ధం, పాకిస్తాన్తో భారతదేశం చేసిన యుద్ధాలు ఇలాంటివి. కానీ చాలామందికి స్వాతంత్రం తర్వాత మన దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి అస్సలు తెలియదు. అంతర్గతంగా ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు జరిగాయి. స్వాతంత్రం తర్వాత కూడా మనం ఇప్పుడు చూస్తున్న భారతదేశం ఏర్పడడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఈ విశేషాలని గురించి, అంటే భారతదేశంలో స్వాతంత్రం తర్వాత జరిగిన అంతర్గత యుద్ధాల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. స్వాతంత్ర పోరాటం ఫలితంగా ఆంగ్లేయులు మన దేశం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమైన సమయంలో వివిధ రాజవంశీకుల అధీనంలో 565 సంస్థానాలు ఉండేవి. ఇవన్నీ భారత్లో విలీనం అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1955 తీసుకువచ్చారు. విలీన ఒప్పందాన్ని మొదట్లో కొన్ని రాజకుటుంబాలు వ్యతిరేకించినా కూడా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి చాలా సంస్థానాలు విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ కాశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ ఈ 3 సంస్థానాలు మాత్రం విలీనంలో చాలా వివాదాల్ని రేపాయి. అయితే బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్న సంస్థాన అధిపతులందరికీ 3 ఆప్షన్లు ఇచ్చారట. ఆ 3 ఆప్షన్లు ఏంటంటే, మీకు ఇష్టమైతే భారతదేశంలో కలవండి, లేకపోతే పాకిస్తాన్లో కలవండి, ఈ 2 ఇష్టం లేకపోతే స్వతంత్ర దేశంగా మీరు మీ రాజ్యాన్ని ఏలుకోండి అని చెప్పి ఈ 3 ఆప్షన్లు ఇచ్చి వెళ్ళిపోయారు. దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినా కూడా ఈ దేశంలోని 3 సంస్థానాల్లోని ప్రజలు, అంటే హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ ఈ 3 సంస్థానాల్లోని ప్రజలు స్వాతంత్రానికి నోచుకోలేదు. ఎందుకంటే ఆయా సంస్థానాల రాజులు మొండి పట్టుదలతో స్వతంత్ర భారత్లో కలవడానికి ఒప్పుకోలేదు. కాశ్మీర్ రాజ్యంలో ప్రజలంతా ఎక్కువగా ముస్లింలు, కానీ అక్కడి రాజు మాత్రం హిందువు. కానీ హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరూ ఎక్కువగా హిందువులు, కానీ ఇక్కడ రాజు మాత్రం ముస్లిం. హైదరాబాద్ నైజాం తన రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు చిన్న చిన్న విభాగాలుగా చేసి ఆ ప్రాంతాలను ఒక దొర చేతిలో పెట్టేవాడు. ఆ దొర ఆ ప్రాంతానికి జమీందారు. పరిపాలన అంతా అతని కనుసన్నల్లోనే జరిగేది. అతనొక నియంత, క్రూరుడు, ప్రజలను పీడించుకుని తినేవాడు. ఆ దొర సంవత్సరానికి ఇంత అని నిజాం రాజుకు కప్పం కట్టేవాడు. స్థానిక పరిపాలన అంతా తన ఇష్ట ప్రకారమే జరుపుకునేవాడు. అప్పటికే ప్రజలు నిజాం పైన, స్థానిక పాలకుడైన దొరలపైన కోపంగా ఉన్నారు. ఇంతలో భారత ప్రభుత్వం ఈ సంస్థానాలను స్వతంత్ర భారత్లో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దాన్ని వ్యతిరేకించిన నిజాము, అతని సహచరులు, స్థానిక దొరలు ప్రజలపై పడి విపరీతంగా బాధించి దోచుకోవడం ప్రారంభించారు. దీంతో విసిగెత్తిపోయిన తెలంగాణ ప్రజలు నిజాం పైన, స్థానిక దొరలపైన సాయుధ తిరుగుబాటును చేశారు. నిజాముకు మద్దతుగా కొన్ని దుష్ట శక్తులు, ప్రజలకు మద్దతుగా స్థానిక కమ్యూనిస్టులు, ఇతరులు భారత ప్రభుత్వం నిలవగా ఏడాదికి పైగా ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్రం లభించింది. ఇది అప్పటి సంగతి. ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని గురించి మరింత వివరంగా కాసేపు ఆగి మీకు నేను చెప్తాను. ఈలోగా ఈ సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవాడు వెళ్ళిపోయాడు, పరాయి పాలన తెల్లారింది. అయితే 500కు పైగా స్వతంత్ర సంస్థానాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వాటన్నింటినీ కలుపుకొని సమైక్య భారతాన్ని ఆవిష్కరించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే అది అంత తేలికైన పని కాదు. ఒక కులమా, ఒక మతమా, ఒక భాష, ఒక చదువ, ఒక రకమైన ఆచార వ్యవహారాల ఈ భారతదేశాన్ని మొత్తం ఐక్యం చెయ్యడం మీ తాతల తరం కూడా కాదు. మా నుంచి స్వాతంత్రం కోరుకున్నారు కదా, ఇప్పుడు ఈ ముక్కలు ముక్కలన్నింటినీ అక్కడ ఇక్కడ చెల్లా చెదురుగా పడి ఉంటే వాటిల్ని పాలించలేక ఏడవండి అని సవాలు విసిరి తెల్లవాడు మన దేశాన్ని వదిలిపోయాడట. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశాన్ని మొత్తం సమైక్యంగా నిలిపిన మేరు నగధీరుడు. సరే, మొత్తానికి స్వాతంత్రం తర్వాత 500కు పైగా స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాజ్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కాశ్మీర్ సంస్థానాన్ని మనం చెప్పుకోవచ్చు. వీటిపై పాకిస్తాన్ కన్నేసింది. మనం ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగా సంస్థానాలన్నింటికీ బ్రిటిష్ ప్రభుత్వం 3 ఆప్షన్లను ఇచ్చింది. 1 భారతదేశంలో కలవడం, 2 పాకిస్తాన్లో కలవడం, 3 స్వతంత్రంగా ఉండడం. ఒకవేళ భారతదేశంలో ఉన్న రాజ్యాలు గనక పాకిస్తాన్తో కొన్ని కలిసినట్లయితే మన స్థితి గతి ఎలా ఉండేదో ఆలోచించండి. ఆ సమయంలో అలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఏమాత్రం దుందుడుకు నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశంలో మతపరంగా అల్లకల్లోలాలు చోటు చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఆ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ నేతలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. నవ్విపోయాడు తెల్లవాడు. ఆ సమయంలో గాంధీజీ పటేల్ను పిలిపించి, ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుందని, నువ్వు రంగంలోకి దిగక తప్పదని ఆయన భుజం తట్టి ప్రోత్సహించారు. నెహ్రూ కూడా పటేల్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలా ఒక బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు భారత్ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. సంస్థానాల అధిపతులను పిలిపించుకుని వారితో మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతూనే స్వతంత్ర భారతంలో మీరు భాగస్వాములు కావాలంటూ ఆహ్వానించారు. సంస్థానాలను దేశంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తరఫు నుంచి భారీ నజరానాలు, పారితోషికాలు కూడా ఇస్తామని వారందరికీ పటేల్ హామీ ఇచ్చారు. పటేల్ మాట ఇస్తే దానిమీదే నిలబడతారని అందరికీ తెలుసు. ఆయన ఖచ్చితమైన మనిషి అని కూడా అందరికీ తెలుసు. అందుకే ఆయనతో చర్చలు జరిపిన ప్రతి సంస్థానాధిపతి మరుక్షణంలోనే తమ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయటానికి ముందుకొచ్చారు. కేవలం 3 సంస్థానాలు విలీనానికి ముందుకు రాలేదు. అవే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్. జునాగఢ్పై పాకిస్తాన్ కన్నేసింది. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉందన్నమాట. ఒకవేళ ప్రస్తుత గుజరాత్లో ఉన్న జునాగఢ్ని గనక పాకిస్తాన్ స్వాధీనం చేసుకుని ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించలేము. ఆ సమయంలో పటేల్ అక్కడికి వెళ్లి స్వయంగా అక్కడి ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎవరైనా సరే భారత్లో ఉండాలనుకునేవారు ఇక్కడే ఉండిపోవచ్చు, పాకిస్తాన్ వెళ్లాలనుకునేవారు సగౌరవంగా అక్కడికి వెళ్లొచ్చంటూ ఉద్వేగ భరితమైన ప్రసంగాన్ని చేశారు. అంతే, ఆ ఒక్క ప్రసంగ ప్రభావంతో మెజారిటీ ప్రజలంతా భారత్లో జునాగఢ్ విలీనం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోలేదు. రజాకార్ వ్యవస్థకు ఆద్యుడైన కాసిం రజ్వీ ఈ విషయంలోనే పటేల్ను కలిసి హైదరాబాద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేసేది లేదని స్పష్టం చేశారు. అనవసరంగా తమ జోలికి వస్తే భారత సైన్యానికి శృంగభంగం తప్పదని అల్టిమేటం కూడా ఇచ్చి వచ్చారట. అయితే రజ్వీతో చిరునవ్వుతో చర్చలు సాగించిన పటేల్ తన ఉక్కు సంకల్పాన్ని మాత్రం ఆయన వద్ద బయటపెట్టలేదు. రజ్వీ హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజుల్లోనే పటేల్ యుద్ధ వ్యూహం అమలైంది. ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా దేశంలో విలీనం చేయాలని పటేల్ వ్యూహరచన చేశారు. అందుకు కారణం కూడా ఉందండి. బలవంతంగా ఒక సంస్థానాన్ని ఎందుకు భారతదేశంలో విలీనం చెయ్యాలంటే, అప్పట్లో నిజాములు, నిజాముల కింద ఉన్న దొరలు, ఈ రజాకార్లు వీరు చేసిన అరాచకాలే కారణం. వాటి గురించి సవిస్తరంగా మరొక విరామం తర్వాత నేను మీకు చెప్తాను. కానీ ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ తోటి సెప్టెంబర్ 18 హైదరాబాద్ భారత హస్తగతమైంది. నిజాం నవాబు లొంగుబాటుకు వచ్చాడు. అయితే ఈ క్రమంలో వేలాది మంది నైజాం సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పటేల్కు పూర్తి స్వేచ్ఛనిచ్చుంటే కాశ్మీర్ సమస్య తలెత్తేదే కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి జవహర్లాల్ నెహ్రూ భారత నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారు. ఆయన చాలా చెడ్డ పేరుని మూట కట్టుకున్నారు. కశ్మీర్ విషయంలోనే తీసుకుంటే, జమ్మూ కశ్మీర్ సంస్థాన విలీనంలో ఆయన అవలంబించిన విధానాలే ఇప్పటికీ భారత్ పాక్ల మధ్య కాశ్మీర్ సమస్య రగలడానికి కారణం అన్నది నిర్వివాదంగా అందరూ ఒప్పుకునే అంశం. అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన ఒక నిబంధన ఏమిటంటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కశ్మీర్లోని ప్రజలకు ప్రత్యేక హక్కులు సంక్రమించాయి. ఆ హక్కుల వల్లనే భారత ప్రభుత్వం ఇంతవరకు కాశ్మీర్ మీద ఎటువంటి చర్యల్ని తీసుకోలేకపోతోంది. నెహ్రూ కాలంలో జరిగిన ఆ ఒప్పందమే 70 సంవత్సరాలుగా కాశ్మీర్లో అరాచకాలు ప్రబలడానికి, అశాంతి ప్రబలడానికి కారణం. జమ్మూ కశ్మీర్ విషయంలో నెహ్రూ సర్దార్ పటేల్ గారికి పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వలేదట. హైదరాబాద్ జునాగఢ్లను విలీనం చేసినట్లే సర్దార్ పటేల్ జమ్మూ కశ్మీర్ని కూడా విలీనం చేసి ఉన్నట్లయితే అందమైన కశ్మీర్, స్వర్గంలాంటి కశ్మీర్ నిజంగా ఈ రోజున స్వర్గం అంటే ఏమిటో చవిచూసేది, పర్యాటకుల్ని మరింత విశేషంగా ఆకర్షించి భద్రతని కల్పించగలిగేది. కానీ నెహ్రూ తదితరులు అడ్డుపడ్డం వల్లే కశ్మీర్ విషయంలో ఏం చేయలేకపోయారని, ఇప్పుడు అదే కశ్మీర్ రావణ కాష్టంలా రగిలిపోతుందని అందరి అభిప్రాయం. ఏది ఏమైనా పటేల్ లాంటి ఉక్కు మనిషిని చిరస్మరణీయంగా భారతీయులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 565 సంస్థానాలు. ఒక సంస్థానానికి మరో సంస్థానానికి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా ఎక్కడా సారూప్యత లేదు. వేటికవే భిన్న రాజ్యాలుగా ఉండేవి. ఇవన్నీ భారతదేశంలో విలీనం అయితేనే దేశ సమగ్రతకి, సమైక్యతకి రక్షణ. ఇది కష్టతరం, అసాధ్యం అని అనుకున్నారంతా. కానీ ఓ మహాశక్తి నవ భారత నిర్మాణానికి రూపకర్తగా ఓ మహాయజ్ఞంలా సంస్థానాల విలీన ప్రక్రియను ఆరంభించారు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్రానికి పూర్వం గాంధీజీ ప్రియ శిష్యుడిగా స్వాతంత్రోద్యమంలో తన పాత్రని సమర్థవంతంగా పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రానంతరం కూడా ఒక మహత్కార్యాన్ని తన భుజస్కంధాలపైకి ఎత్తుకుని సమర్థవంతంగా నిర్వహించారు. అందుకే ఈనాటి భారతదేశ పటాన్ని చూస్తూ మనం పొంగిపోగలుగుతున్నాం. నిజమే, ఈ స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగఫలం. అందుకే వారందరినీ స్మరించుకుని మనం మన మనసులో స్మరించుకుంటూ వారికి నీరాజనాలు ఎప్పుడూ అర్పిస్తూనే ఉండాలి. మరిన్ని విశేషాలని ఒక చిన్న విరామం తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీ సతి వైభవం డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాజ్ఞుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతోంది మీ భావరాజ పద్మిని. ఈరోజున మనం స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరిగిన అంతర్గత యుద్ధాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న సంస్థానాల్ని విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. చిన్నా చితక జాగీర్ల నుంచి బికనేర్, హైదరాబాద్, ట్రావెన్కోర్, జునాఘడ్ వంటి పెద్ద రాజ్యాల వరకు దాదాపుగా 565 సంస్థానాలు అప్పటి వరకు బ్రిటిష్ సార్వభౌమత్వం కింద ఉండేవి. బ్రిటిష్ వారు సూచించిన 3 దారుల్లో చాలా వరకు సంస్థానాలు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపాయి. కానీ వల్లభాయ్ పటేల్ ప్రతి సంస్థానాల రాజులతో, మంత్రులతో విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు, సమావేశాలు జరిపి భారతదేశంలో విలీనమయ్యేందుకు వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ వారి రాచరిక భోగభాగ్యాలకు, కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు జరగకుండా చూస్తూ వారిని రాజ్ ప్రముఖ్గా ఆయా రాష్ట్రాలకు నియమిస్తూ వారిని కూడా నవభారత నిర్మాణంలో ఒక భాగం చేశారు. వారి ఆస్తుల సంరక్షణ చేపట్టి ఏటేటా వారికి భత్యం కూడా ఏర్పాటు చేసి వారిని తగిన రీతిలో గౌరవిస్తూ ఒప్పించారు. అప్పటి వరకు రాచరిక పాలనలో ఉన్న ప్రజలకు కూడా విముక్తిని కల్పించి ప్రజాస్వామ్యంలో భాగస్వాముల్ని చేశారు పటేల్. అన్ని సంస్థానాలు పటేల్ విజ్ఞాపనను వెంటనే ఆమోదించలేదు. కొన్ని మొదట స్వతంత్రంగా ఉంటామని ప్రకటించాయి. కానీ పటేల్ మాటల్లోని దృఢత్వాన్ని, దార్శనికతను, ఆయన ముందుచూపును, దూరదృష్టితో ఏకీభవించి సంస్థానాలను విలీనం చేశాయి. దాదాపు చర్చల ద్వారానే అన్ని సంస్థానాల్ని భారత్లో విలీనం జరిగేలా చేశారు పటేల్. కానీ హైదరాబాద్, జునాఘడ్, కాశ్మీర్ సంస్థానాల విషయంలో మాత్రం వేరే దారిలో వెళ్లాల్సి వచ్చింది. జునాఘడ్ సంస్థానం విషయంలో పాకిస్తాన్ ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలని ఒక మెలిక పెట్టింది. ఎందుకంటే జునాఘడ్ సంస్థానం మీద పాకిస్తాన్కు కన్నుంది. వల్లభాయ్ పటేల్ జునాఘడ్లో పర్యటించి అక్కడి ప్రజలకు నిజానిజాలని విడమర్చి చెప్పి భారత్లో విలీనం వల్ల జరిగే లాభ నష్టాల్ని వివరించి ప్రజలు భారత్లో విలీనానికే ఓటు వేసేలా అక్కడి ప్రజల్ని ప్రభావితం చేశారు. ఇక హైదరాబాద్ సంస్థానం పాకిస్తాన్లో అయినా విలీనం అవుతాం కానీ భారత్తో కలవం అని తేల్చి చెప్పేసింది. అప్పటికే నిజాం పాలనలో ప్రజలు ఇబ్బందులు పతాక స్థాయికి చేరాయి. రజాకార్ల అరాచకం హెచ్చుమీరిపోయింది. పోలీస్ చర్యతో కేవలం 4 రోజుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారత దళాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. హైదరాబాద్ భారత్లో విలీనమైంది. తెలంగాణ ప్రజలకి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించారు వల్లభాయ్ పటేల్. కాశ్మీర్ సంస్థాన విలీన ప్రక్రియ మాత్రం నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది. అది ఒక పెద్ద వైఫల్యం, భారత చరిత్రలోనే ఒక మాయని మచ్చ. భారతదేశానికి మకుటం వంటి కాశ్మీరు నెహ్రూ అసమర్థతతో పాకిస్తాన్ పరమైంది. ఇప్పటికీ అక్కడ వివాదాలు నడవడానికి నెహ్రూనే కారణమని అనేక మంది భావిస్తూ ఉంటారు. ఇది కాదనలేని సత్యం కూడా. ఒక్క కాశ్మీర్ తప్ప కేవలం 6 అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపారు పటేల్. 72 వయసు, భారత ఉప ప్రధానిగా, హోంమంత్రిగా బాధ్యతలు, ఉక్కు సంకల్పం, కార్యనిర్వహణ దక్షత, పట్టుదల, రాజకీయ చతురతతో రక్తపాత రహితంగా సుమారు 563 సంస్థానాలను ఒంటి చేత్తో భారతదేశంలో విలీనం చేయించి నవభారత రూపకర్తగా మారారు. ఈ రోజున కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనమందరం భారతీయులుగా గుర్తింపబడుతున్నామంటే ఆ రోజున మన భారత పటం అలా అవ్వడానికి పటేల్ చేసిన కృషే కారణమని మనం చెప్పచ్చు. దేశ చరిత్రలో అత్యంత కీలక పాత్ర పోషించి దేశ సమైక్యతను, దేశ సమగ్రతను కాపాడడంలో ఆయన చూపిన తెగువ, ఆయన ప్రదర్శించిన రాజనీతి, మనందరం దానికంతా రుణపడే ఉండాలి. ఇక తెలంగాణ విమోచనోద్యమం, దీని గురించి నేను మీకు చెప్తాను. తెలంగాణ విమోచనోద్యమం అంటే నిజాం సంస్థాన విలీనం కోసం ఇక్కడి ప్రజలు చేసిన కృషి అన్నమాట. హైదరాబాద్ సంస్థానాధీశుడు 7వ నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుండి 48 మధ్య వీరోచితమైన పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. 200 దోపిడీ, అణచివేతకు 47 తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ పరిణామ పోరాటం అది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడ అంటే మహారాష్ట్ర, ఆ తర్వాత బీదర్ అంటే కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. త్రిభాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి కాగా మరాఠా కన్నడ ప్రాంతాలకు చెందిన 8 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్రం లేకపోవడాన్ని ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్రోత్సవాలతో ప్రజలు ఆనందంగా గడుపుతూ ఉండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాద్ రాజ్యాన్ని పాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపై బడి దోపిడీ చేయడం, ఇళ్లు తగలబెట్టడం ఇలా నానా అరాచకాల్ని సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలు చాచి 1000 నాలుకలతో విషం కక్కాయి. హీనమైన బతుకులు వెళ్లదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకునేవారు రజాకార్లు. దీంతో రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్య సమాజ్ ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానమంతటా విస్తరించింది. రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, షోయబుల్లా ఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాట యోధులు, వారికి స్ఫూర్తినిచ్చే కవులు రచయితల మూలంగా 1948లో ఉద్ధృత రూపాన్ని దాల్చి చివరికి భారత ప్రభుత్వ సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 18న భారత్ యూనియన్లో భారతదేశం విలీనం చేసుకుంది. నిజాం పాలనలో దురాగతాలు. నిజాం పాలనలో జరిగిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది భావన ఏమిటంటే, అసలు హైదరాబాద్ సంస్థానం విడిగా ఉంటే ఏమవుతుంది, తెలంగాణ తెలంగాణ తెలంగాణకి విడిగా ఉంటే ఏమవుతుంది అని చెప్పి కొంతమంది భావన. ఆ భావన కూడా ఈ నిజాం పాలనలో ఉన్న దురాగతాలు విన్న తర్వాత పూర్తిగా రూపుమాసిపోతుంది. ఆ దురాగతాలు ఏమిటో ఒక చిన్న విరామం తర్వాత నేను మీకు చెప్తాను.
వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత సుశీల సుగణ సుందరి సునీత సుప్రజా విద్వత్ సంపన్న సుపౌత్ర పూజిత ధర ధీరత వరతాతను కన్న భారత మాత ఆసుర పూజిత ధర ధీరత వరతాతను కన్న భారత మాత ఆంగ్లేయుల పరిపాలన అంతం అదే మనకందరికీ స్వాతంత్ర్యం సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత స్వరాజ్య పరిపాలనా చట్టం పొందిన దిన ఘట్టం భారతీయులందరికీ చిరస్మరణీయ దినము. అదే 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 26వ జనవరి వర్ణ వర్ణాక సుజాత సుశ్యామల కోమలలత సుశీల సుగణ సుందరి సునీత సుశీల సుగణ సుందరి సునీత సుప్రజావిద్వత్ సంపన్న సుపౌత్ర సుప్రజావిద్వత్ సంపన్న సుపౌత్ర సువర్ణ వర్ణాక సుజాత సుశ్యామల కోమలలత శ్యామల కోమలలత.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవేనులకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనం ఈ రోజున భారతదేశంలో స్వాతంత్రం తర్వాత జరిగిన అంతర్గత పోరాటాలని గురించి మాట్లాడుకుంటూ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన వివరాలని తెలుసుకుంటూ ఉన్నాం కదా. కొంతమంది భావన ఏమిటంటే, హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైన్యాన్ని పంపించి మరీ హైదరాబాద్ని ఆక్రమించుకోవాల్సినంత అవసరం ఏమిటి? ఇదంతా హిందూ రాజులు చేసిన కుట్ర లేదా హిందూ మతస్థులు చేసిన కుట్ర అని వీరు మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజాం పాలనలో జరిగిన దురాగతాల్ని, ప్రజల దయనీయమైన స్థితిని గురించి మీరు తెలుసుకుంటే గనక మీ భావన ఖచ్చితంగా మారితీరుతుంది. ఇంతకీ ఆ దురాగతాలు ఏమిటంటే, నీ బాంచన్ కాల్ముక్త అంటే దొరలుండేవారని మనం చెప్పుకున్నాం కదండి నిజాం పాలనలో. దొరా నీ బానిసను నేను, నీ కాలు ముక్త అంటూ బతుకులీడ్చేవారట ప్రజలు. నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని వారి దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవ రక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతుండేది కాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేల మంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించేవారట. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేసేవారట. గోళ్ల కింద గుండుసూదులు గుచ్చడం, బ్లేడుతో శరీరంపై కోసి గాయాలపై కారం చల్లడం చేసేవారట. మానవత్వాన్ని కూడా మరచి సిగరెట్లతో కాల్చేవారట. బొటన వేళ్లకు తాళ్లు కట్టి తల్లకిందులుగా వేలాడదీసేవారట. చెవులకు బరువులు కట్టడం, ఛాతిపై పెద్ద బండలు పెట్టడం, కాగే నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు. ప్రజల వద్ద నుండి ముక్కుపిండి పన్నుల్ని వసూలు చేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కునేవారు. ప్రజలు తిండి లేక అలమటిస్తుంటే పట్టించుకునేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పబడిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇళ్లు తగలపెట్టి అందిన కాడికి దోచుకునేవారు. ఈ భయంకరమైన పరిస్థితిని చూసి వందే మాతరం రామచంద్రరావు గారు ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై ఒక లేఖను అందించారట. తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నుల్ని నిజాం వారు విధించారట. ప్రజల బతుకు అధ్వానమైపోయింది. పన్నులు కట్టలేని పరిస్థితుల్లో వారి గోళ్లను ఊడగొట్టేవారట. ఏమీ వసూలు చేసుకోలేకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్లిన సంఘటనలు అనేకం. ఎదిరించినందుకు బైరాన్పల్లిలో 108 మందిని సజీవ దహనం చేశారట. నిర్మల్లో 1000 మందిని ఉరితీసి పారేశారట. గాలి పెళ్లని తగలపెట్టారట. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాల్ని కూడా బూటు కాళ్లతో తన్నిన నరహంతకులు, కిరాతకులు, రజాకార్లు. నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా బాంచలు, అంటే బానిసలు. సామాజికంగా వెట్టి అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండేది. యార్ జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్లు స్త్రీలను మానభంగాలకు గురి చేసి వివస్త్రాల్ని చేసి ఎత్తుకుపోయేవారట. చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేసేవారట. జనాల్ని వరుసగా నిలబెట్టి తుపాకులతో కాల్చి పారేసేవారట. బహిరంగంగా సామూహిక మానభంగాల్ని జరిపేవారట. దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రం లేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించేవారు. స్థానిక భాషల్ని, సంస్కృతుల్ని అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. అరబ్బీ అమృతం, పారసీ తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలి కింద దుమ్ము అని ఈసడించుకునేవారట. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి ఇక దిక్కే లేదు. తుర్రేబాజ్ ఖాన్, బందగి షోయిబుల్లా ఖాన్ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్య చేయబడ్డారు. 1942 షేక్ బందగి విష్ణూర్ రాపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్య చేశారట. ఇక ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో సర్దార్ పటేల్ ఏ విధంగా పాత్రను పోషించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి భారత హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ చతురతతో పోలీస్ చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికారు. హైదరాబాద్ను ప్రత్యేక దేశంగా ఉంచాలని, కనీసం పాకిస్తాన్లోనైనా విలీనం చెయ్యాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బదల కొట్టారు. నిజాం ఐక్యరాజ్య సమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతల్ని కూడా పంపాడట. భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశారు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్కలి నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేదు. పోలీస్ చర్యలో భాగంగా నలువైపుల నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్ కోఠీ నుంచి బయటికి వచ్చి భారత ప్రతినిధి కేఎం మున్షిని కలిశాడు. అప్పటికే సమాచార సాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థం కాక కాళ్లబేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదని మున్షి చెప్పడంతో నిజాం ఒప్పుకోక తప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తల వంచి లొంగిపోవడంతో 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాజ్యం భారత్ యూనియన్లో విలీనమైనది. కాబట్టి అందరికీ స్వాతంత్రం 17 ఆగస్టు వస్తే మన హైదరాబాద్కి మాత్రం 17 సెప్టెంబర్ వచ్చిందనమాట. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్రం లభించింది. నిజాం ప్రధాని లాయక్కలిని తొలగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసిం రజ్వీని అరెస్టు చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ శాసనసభ రద్దు చేయబడింది. హైదరాబాద్ రోడ్ల మీద ఇక తలెత్తుకు తిరగలేమని భావించిన లాయక్కలి, ఖాసిం రజ్వీలు మూటాముల్లే సర్దుకుని పాకిస్తాన్ పారిపోయారు. ఇదంతా చెయ్యడానికి పటేల్ అవలంబించిన వ్యూహం ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో గురించిన వివరాల్ని చిన్న విరామం తర్వాత మీకు చెప్తాను.
ഇണ്ടിയാനു വരലണ്ടനി ആംഗ്ലേയുല നന്നമാട ഭാരത ദേശ സ്വതന്ത്ര പൂ സ്വർണോത്സവ പൂബാട ജയ ഭാരതി ജയ ഭാരതി. ഇന്ത്യാനു വരലണ്ടനി ആംഗ്ലേയുല നന്നമാട ഭരതദേശ സ്വതന്ത്രപ്പൂ സ്വർണോത്സവ പൂബാട ഇന്ത്യാനു വരലണ്ടനി ആംഗ്ലേയുല നന്നമാട ഭരതദേശ സ്വതന്ത്രപ്പൂ സ്വർണോത്സവ പൂബാട రజితోత్సవాలు గడిచి రాజ్యాంగం రంజిల్లగ ప్రణాళిక బద్ధమైన ప్రగతిని సాధించగా స్వర్ణోత్సవ సంరంభం సాగుతుంది ఒక వర్షం ప్రగతిశీల ప్రజాస్వామ్య పరిరక్షణ మన ధ్యేయం ధర్మ నిలయమైన సేవ కర్మయోగులంత జేయ చిగురించును ప్రతి రంగం సిరి సంపద వెళ్ళి విరియ కర్షక కార్మిక లోకం గణనీయ ప్రగతి నొందే ప్రపంచమే మెచ్చుకొనగ పాలన సాగించుదా అక్షర ఉజ్వల కార్యం ప్రజ్వలించే పల్లె పల్లె శ్రీ బాలల అభ్యుదయం చిరుగంతులు వేయుచుండే పృథ్వీ పర్యావరణ రక్షణమే మన ధ్యేయం కాలుష్య నివారణకు కట్టండి కంకణం జనాభా పెరుగుదలను అరికట్టండి జై భారతి జై జై అని జై కొట్టండి జై భారతి జై జై అని జై కొట్టండి జయ భారతి జయ భారతి జయ భారతి.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. భారతదేశంలో జరిగిన అంతర్గత పోరాటాలు, ముఖ్యంగా స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరిగిన అంతర్గత పోరాటాలని గురించి మనం మాట్లాడుకుంటూ, హైదరాబాద్ సంస్థాన విలీనంలో జరిగిన పోలీసు చర్య, ఈ చర్యకి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ పోలోని గురించిన వివరాలని ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. 1946-48 మధ్య హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు కలత చెందారు. హైదరాబాద్కు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ దాని సైనిక విభాగమైన రజాకార్లకు చెందిన ఖాసిం రజ్వీ ద్వారా దీన్ని సాధించాలని నిజాం ప్రయత్నించాడు. రాష్ట్రానికి చెందిన అధిక శాతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాలు పంచుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ను నిజాం నిషేధించడం చేత ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాల్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలు విఫలమయ్యాయి. భారతదేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు. మజ్లిస్, ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మరియు రజాకార్ల కార్యకలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. మనం ముందు చెప్పుకున్నట్లుగా అతి క్రూరమైన, అమానవీయమైన చర్యలకు వీరంతా పాల్పడ్డారు. వాస్తవ పరిస్థితిని నిజాంకు అర్థమయ్యేలా చెప్పటానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. 1947 నవంబర్ 29 యథాస్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగస్టు 15 పూర్వపు పరిస్థితికి 1 సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో భారత్ తరఫున ఏజెంట్ జనరల్గా కేఎం మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి హైదరాబాద్కు దొంగతనంగా తరలించే సమయాన్ని పొందడమే ఈ ఒప్పందంలో నిజాము అసలైన ఉద్దేశం. ఈలోగా పరిస్థితిని ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా సమితికి నివేదించడానికి నిజాం ఒక బృందాన్ని అక్కడికి పంపించాడు. 1948 ఆగస్టు 9 టైమ్స్ ఆఫ్ లండన్లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 4,000 సైన్యాన్ని, ఆయుధాల్ని సమకూర్చుకుంది. హైదరాబాద్ ప్రధానమంత్రి లాయక్ అలీ ఇలా అన్నాడు, భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి 100,000 మందితో సైన్యం సిద్ధంగా ఉంది. బొంబాయిపై బాంబులు వేయడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది అన్నాడు. నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస హైదరాబాద్పై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించేలా చేసింది. 1948 సెప్టెంబర్ 13 హైదరాబాద్పై పోలీసు చర్య మొదలైంది. దీనికే ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. గొడ్డాన్ ప్లాన్ అని కూడా దీన్ని అంటారు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి. వీరి నాయకత్వంలో భారత సైన్యం 3 వైపుల నుండి హైదరాబాద్ను ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18 నిజాం లొంగిపోయాడు. పోలీసు చర్య 5 రోజులతో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరొక 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాద్ సైన్యంలో 807 మంది చనిపోగా 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం కేవలం 10 మంది సైనికుల్ని మాత్రమే కోల్పోయింది. నిజాం రాజు ప్రధానమంత్రి అయిన మీర్ లాయక్ అలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తర్వాత ఖాసిం రజ్వీ కొన్నాళ్లు భారతదేశంలో జైలు జీవితం గడిపి విడుదలయ్యాక పాకిస్తాన్ వెళ్లి స్థిరపడ్డాడు. కొన్నాళ్లకు అక్కడే అనామకుడిలా అతడు మరణించాడు. 1973 భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాం ఉపసంహరించుకున్నాడు. హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ సైనిక గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి 1949 చివరి వరకు ఆ పదవిలోనే ఉన్నాడు. ఇక హైదరాబాద్లో ప్రజాప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1950 జనవరిలో ఎంకే బెల్లోడి అనే సీనియర్ ప్రభుత్వ అధికారిని ఇక్కడి ముఖ్యమంత్రిగా నియమించి నిజాంను రాజ్ ప్రముఖ్గా ప్రకటించారు. 1952 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదట ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. ఇదండి హైదరాబాద్లో ఆపరేషన్ పోలో గురించిన వివరాలన్నమాట. హైదరాబాద్లో దీని తర్వాతే హైదరాబాద్కి స్వాతంత్రం రావడం జరిగింది. అయితే ఈ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతలు ఎవరు? ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడా లేకుండా తుపాకులు, బడిసెలు పట్టుకుని రజాకార్ల మూకలను ప్రజలు తరిమికొట్టారు. అణిచివేసిన ఏ జాతి అయినా సరే తిరగబడక మానదు అని నిరూపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో అప్పంపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, సిర్పూర్, కరీంనగర్ జిల్లాలో మంథని, మహమ్మదాపూర్, నల్గొండ జిల్లాలో మల్లారెడ్డిగూడెం, నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు తదితర ప్రాంతాల్లో పోరాటం పెద్ద ఎత్తున సాగింది. జమలాపురం కేశవరావు, లక్ష్మీ నరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణ రెడ్డి ధర్మభిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్ధం ఎల్లారెడ్డి, ఇలా ఎంతోమంది కుల మతాలకు అతీతంగా ఎంతోమంది ముస్లింలు కూడా తెలంగాణ విమోచనానికి కృషి చేశారు. వీరందరికీ స్ఫూర్తిని ఇచ్చిన కవులు ఎవరంటే దాశరథి, కాళోజీలు. వీరు తర్వాత తమ కవితల స్ఫూర్తితో సామాన్య ప్రజలకు సైతం ఊరు ఊరున వాడవాడన నిజాం పాలనపై తిరగబడ్డారు. కర్రలు, బరిసెలు, కారం ముంతలు, వడిసెలను ఆయుధాలుగా మలుచుకుని పోరాడారు. బర్మార్లు, తుపాకులను సంపాదించుకుని వీరు యుద్ధరంగంలోకి దిగారు. తెలంగాణ విమోచనోద్యమ కాలంలో ఎన్నో గేయాలు స్ఫూర్తిగా నిలిచాయి. నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో ఎందరో కవులు, రచయితలు ప్రముఖ పాత్రని వహించారు. వారు తమ కవితలు, రచనల ద్వారా ప్రజలలో జాగృతిని కల్పించడమే కాకుండా స్వయంగా ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వెళ్లారు. దాశరథి లాంటి వారు కారాగారంలో ఉంటూ కూడా గోడలపై బొగ్గుతో నిజాం వ్యతిరేక కవితల్ని రాశారు. ప్రజాకవి కాళోజీ లాంటి వారు స్థానిక ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉర్రూ తలొగించే కవితల్ని జనంలోకి తీసుకువెళ్లారు. నిజామనగ ఎంతరా, వాడి తాహతెంతరా, అంతగలిసి తంతే మల్ల వాడి అంతు లేదురా, ఆహా అందరూ గెలిసి తంతే వాడికి అంతు లేదురా, నవయుగంబున నాజీ నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు, హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వం ఇంకెన్నాళ్ళు. ఈ పాటని కాళోజీ రాశారట. మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన కండకండలుగా కోసి కాకులకు వెయ్యాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ రాశారట. నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా, గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడతాం కొడుక, నైజాము సర్కరోడా అని కవి యాదగిరి రాశారట. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారట దాశరథి. నిన్ను గెలవలేక రైతన్నా, నిజాం కూలింది కూలన్నా అని దాశరథి మరో పాట రాశారట. ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా, ఈ జులుం జబర్దస్తి వెగురదన్ని వేయరా అని సుద్దాల హనుమంతు వీరు స్ఫూర్తినిచ్చారట. ఖాసిం రజ్వీ ఎంతరా, వీడి బిసాదెంతరా, అందరం కలిసి తంతే అంతు దొరకకుందురా అని కొండేపూడి లక్ష్మీనారాయణ రాశారట. పాలన పేరుతో పల్లె పల్లెల్లో జరిగిన పాపము చాలింక, రక్షణకై ఏర్పడిన బలగమే చేసే భక్షణ చాలింక అని కాళోజీ పాటని రాశారట. ఇక తెలంగాణ సాయుధ పోరాటం ఏ ఏ జిల్లాల్లో ఏ విధంగా జరిగింది అన్న విశేషాల్ని వచ్చేవారం మీతో పంచుకుంటాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం నవంబర్ 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners' discretion is advised.